श्रीमद्भागवतम की श्रील प्रभुपाद की
श्रीमद्भागवतम मोदटि स्कंदम 11वा अध्यायम 27वा श्लोकम सीतात पत्र व्यजनैरुपस्कृतः प्रसून वर्षैरभिवर्षितः अधी पिशंगवासा वनमालया बभौ घनो यधार కోడుపచా అవైద్యుతై. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. తాత్పర్యం శ్రీకృష్ణుడు ద్వారకానగరం రాజమార్గము గుండా ప్రయాణించినప్పుడు సూర్యతేజం నుండి తెల్లని ఛత్రము అతని శిరమును రక్షించెను. తెల్లని చామరలు అర్ధవృత్తాకారములో వేచబడెను. రహదారిలో పుష్పవృష్టి కురిసెను. అతని పీత వసనములు మరియు పూమాలలు ఎనునవి కారుమేఘము ఏకమారు సూర్యుడు చంద్రుడు విద్యుత్తేజము ఇంద్రచాపములతో పరివృత్తమైనట్టి భావమును కలుగజేసెను. భాష్యము సూర్యుడు చంద్రుడు ఇంద్రధనస్సు మెరుపులు అనునవి ఒకే మారు ఆకాశమున గోచరించను. సూర్యుని సమక్షమున చంద్రకాంతి నిస్తేజమగును. అదేవిధముగా మేఘములు మరియు ఇంద్రచాపము గోచరించినప్పుడు మెరుపులు కనబడవు. శ్రీకృష్ణుని దేహకాంతి తొలకరి మేఘవర్ణమును పోలియుండు. అతడిచ్చట మేఘముతో పోల్చబడినాడు. అతని శిరముపై ఆచ్ఛాదనముగా పట్టబడిన శ్వేతఛత్రము సూర్యునితో పోల్చబడినది. కదులుచున్న తెల్లని చామరము చంద్రునితో పోల్చబడగా వర్షింపబడు పుష్పములు నక్షత్రములతో పోల్చబడినవి. ఇక ఆ దేవదేవుని పీత వసనము ఇంద్రచాపముతో పోల్చబడిను. ఆకాశం యొక్క ఈ కర్మలన్నీ ఏకకాలమున సాధ్యపడని విషయములైనందున ఏ విధమైన ఉపమానములతోనూ పోల్చబడగలవు. కానీ శ్రీకృష్ణ భగవానుని అచింత్య శక్తిని కలిచినప్పుడు మనకు ఈ ఉపమానము సాధ్యపడగలదు. అతడు సర్వశక్తిమంతుడు. ఆ దేవదేవుని సమక్షమున అతని అచింత్య శక్తి చే అసాధ్యమైనది ఏదైనను సాధ్యము కాగలదు. ద్వారకానగర వీధులు గుండా అతడు ప్రయాణించు సమయం ఏర్పడిన దృశ్యము అత్యంత సుందరముగా నుండి ప్రకృతి అద్భుతమునకు సంబంధించిన వర్ణనముతో తప్ప మరి ఏ ఇతరముతోనూ పోల్చరాకుండెను. విష్ణుపాదాయ కృష్ణవేష్ణే భక్తి వికాస స్వామి నేను విష్ణుపాదాయ కృష్ణవేష్ణే భక్తి వేదాంత స్వామి నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారణ విశేషన్యవాది పాశ్చాత్య దేశధారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆచార్యులు అంటే ముఖ్యంగా శుద్ధ భక్తులు కృష్ణుణ్ణి కృష్ణుడి యొక్క లీలలను కృష్ణుడి యొక్క పరివారం వీటన్నిటిని కూడాను మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎందువలనంటే మనం భౌతిక సంసారంలో అనాదికాలంగా ఉన్నాం. మరి మనకి భౌతిక సంసారంలోని వస్తువులు తప్ప మరి ఏవి కూడాను మనకి తెలియవు. కానీ ఆచార్యులు ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుడి యొక్క
రూపం, కృష్ణుడి యొక్క గుణాలు, లీలలు అన్నీ కూడా అర్థం చేసుకోగలరు. అవి మనకు అర్థం కావడం కోసం ఈ భౌతిక సంసారంలో సూర్యుడు, చంద్రుడు, ఇంద్రధనస్సు, మెరుపు, ఇంకా కమలం ఇటువంటి వాటన్నిటితో కూడా పోల్చి మనకి వివరిస్తూ ఉంటారు. కానీ కృష్ణుడి యొక్క అచింత్య గుణస్వరూపం అంతేకాకుండా లీలలు ఇవన్నీ కూడాను మనం మన యొక్క మేధస్సుతో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదేవిధంగా మనకు తెలిసిన వస్తువులు, మనకు తెలిసిన వాటితోటి నిజానికి కృష్ణుడి యొక్క దివ్యమైన లీలల్ని, కృష్ణుడిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ మనం ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. అందువల్ల ఆచార్యులు మనకు అర్థమయ్యే విధంగా కనీసం కొన్ని అంటే ఈ భౌతిక సంసారంలో ఉండే వస్తువులతో కృష్ణుడిని పోలుస్తూ వివరిస్తారు. ఆ విధంగా అయినా మనం కనీసం మన మనసులో ఏదైనా ఊహించగలమేమో అనే ఉద్దేశంతో. అది కూడా ఎలా అర్థమవుతుంది? ఎవరైతే తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన, ఎవరైతే ఆచార్యుడిని, గురువుని సేవ చేస్తూ దివ్యమైన జ్ఞానాన్ని ప్రశ్నిస్తూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకే ఏదో కొంచెమైనా కృష్ణుడి గురించి అర్థం చేసుకోగలరు. అంతేగాని కేవలం శుష్క వేదాంతంలో అంటే మాయావాదులు ఏ విధంగా అయితే జ్ఞానం జ్ఞానం అని నిరంతరం ఉపనిషత్తులు, అనేక రకాల వేదాలు అన్నీ కూడా చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడాను కృష్ణుడు ఎవరు అని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇంకా అందువల్లనే చైతన్య మహాప్రభు మనకిచ్చింది ఏమిటి? అచింత్య భేదాభేద తత్వం. చైతన్య మహాప్రభు స్థాపించింది అచింత్య భేదాభేద తత్వం. ఇప్పటివరకు వచ్చిన అనేక తత్వాల్లో ఈ అచింత్య అనేది ఎవరు కూడా వివరించలేదు. కానీ భగవంతుడికి అచింత్య గుణం అనేది ఉంది. అది ఏమిటి అంటే, ఉదాహరణకు తీసుకున్నట్లయితే కృష్ణుడు అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి అని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. ఏమిటి అర్థం? ప్రతి అణువులో కూడాను ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా ఉన్నాడు. ఇది మన మనస్సుతోటి ఏ విధంగా అర్థం చేసుకోగలం? ఇది కృష్ణుడి యొక్క అచింత్య గుణం. మరి మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం? మనం మహా అంటే మనం ఒక ప్రదేశంలో ఉంటే ఇంకొక ప్రదేశంలో మన యొక్క బొమ్మను, మన యొక్క చిత్రపటాన్ని ఉంచగలం, కానీ మనం నేరుగా ఎక్కడ ఉండలేం. కానీ కృష్ణుడు ప్రతి ఒక్క అణువులో కూడా ఉన్నాడు. అదే సమయంలో ఈ మాయావాదులు చెప్తున్నట్లు విశ్వం విష్ణు వశత్కారం అంటే విష్ణు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు కనుక విష్ణు ఇక లేడు ఎక్కడను, ప్రత్యేకంగా అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా ఎక్కడ లేడు అని. కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా గోలోకంలో ఉన్నాడు, అదే సమయంలో ప్రతి అణువులో కూడా ఉన్నాడు, భౌతిక సంసారంలో కూడా ఉన్నాడు. ఇది అచింత్య గుణం అన్నమాట. అలా ఇలాగా అనేకమైన అచింత్య గుణాలు ఉన్నాయి భగవంతుడికి. అదే సమయంలో కృష్ణుడు ఒక్కడే అయినా కూడా అతనికి అనేకమైన రూపాలు ఉన్నాయి. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవనం చ. ఎప్పుడు కూడా నవయవనంగానే ఉంటాడు. పురాణ పురుషుడు అంటే అందరికంటే పురాతనమైన వాడు కృష్ణుడు, కానీ ఎప్పుడు కూడా నవయవనంగానే ఉంటాడు. ఇది మన యొక్క మేధాశక్తితోటో లేదా వేదాలు చదవడంతో వీటిని అర్థం చేసుకోలేము. కేవలం కృష్ణుడి యొక్క కృప ద్వారానే, మరియు ఇంకా చెప్పాలంటే కృష్ణుడి కంటే కృష్ణుడి యొక్క భక్తుల యొక్క కృప లేనిదే కృష్ణుని అర్థం చేసుకోవడం అసంభవం. కొంచెం కూడా అర్థం చేసుకోలేము. మనం ఎంతైతే అర్థం చేసుకుంటాం అదంతా కూడా చాలా కొంచెమే. కృష్ణుడి యొక్క అనంతమైన గుణ రూప లీలల్లో మనం అర్థం చేసుకునేది చాలా చాలా స్వల్పం మాత్రం. ఎందువలన? మన యొక్క బుద్ధి చాలా స్వల్పం. ఎప్పుడైతే మన యొక్క బుద్ధి, మన యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడా చాలా స్వల్పం అని అర్థం చేసుకుంటాం, అప్పుడు మనం కొద్ది కొద్దిగా అయినా కృష్ణుని అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. ఇంకా మనం కృష్ణుడి యొక్క సేవకులం అనేది కూడా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆ విధంగా ఆ సేవలో నిమగ్నం అవుతామో అప్పుడే కృష్ణుడు అర్థమవుతాడు. ఏంటి? సేవన్ ముఖేహి జిహ్వాదవ్ స్వయం ఏవ స్ఫురత్యద. కృష్ణుడు ఎలా అర్థం చేసుకోగలం అంటే నాలుగుతోటి మొట్టమొదటి సేవ చేయడం ద్వారా, ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా. అదేవిధంగా కృష్ణుడి యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మహామంత్రాన్ని జపించడం ద్వారా, అదేవిధంగా కృష్ణుడి గురించి చర్చించడం ద్వారా నాలుగును ఉపయోగించి ఆ విధంగా అర్థం చేసుకోగలం. నభవేద్ గ్రాహ్యం సేవన్ ముఖేది జిహ్వాదో అంటే ఈ ఇంద్రియాల ద్వారా కృష్ణుని అర్థం చేసుకోవడం కష్టం, సాధారణమైన ఇంద్రియాల ద్వారా. ఇక ఇదే ఇంద్రియాలను ఉపయోగించి మాయావాదులు కానీ జ్ఞానులు కానీ అనేక ఇతర యోగాసనాలు వేసేవాళ్ళు, రకరకాల వాళ్ళందరూ ఆసనాల ద్వారా కానీ లేదా వేదాలు చదవడం ద్వారా కానీ నేను పూర్తిగా భగవంతుని అర్థం చేసుకోగలను అనుకోవడం చాలా మూర్ఖత్వం, పిచ్చితనం. దానివల్ల శ్రమ ఏవహి కేవలం వాళ్ళు చేసేదంతా వృధా, సమయం వృధా, వాళ్ళ యొక్క శక్తి, మనిషి జీవితం అన్నీ కూడా వృధా అవుతుంది. కానీ ఎవరైతే జ్ఞాని, నిజమైన జ్ఞానులు ఎవరైతే ఉంటారు, జ్ఞానినస్ ఇది ఏంటి అని చెప్తున్నారు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొంది కృష్ణుణ్ణి మరియు ముఖ్యంగా మన యొక్క ఆధ్యాత్మిక గురువు ద్వారా కృష్ణుణ్ణి, ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశకతలో మనం కృష్ణుని సేవించడం మొదలు పెడతాము, ముఖ్యంగా ఈ నాలుగు ద్వారా ఈ సేవ అనేది మొదలవుతుంది, అప్పుడు కృష్ణుని మనం అర్థం చేసుకోగలం. లేదంటే కృష్ణుడికి అనేకమైన అచింత్య గుణ స్వరూపం కృష్ణుడిది, అనేకమైన లీలలు ఉన్నాయి కృష్ణుడు చేసేవి. ఇవి చాలా వరకు మనం ఒక భౌతికంగా చూసినట్లయితే ఇవి మనకు భ్రమకు గురి చేస్తుంటాయి అన్నమాట ఈ లీలలు. అసలు కృష్ణుడు భగవంతుడేనా అని కూడా అనిపిస్తుంది. ఉదాహరణకి కృష్ణుడు యుద్ధం నుండి పలాయనం చేయడం, యుద్ధం నుండి పారిపోవడం, యుద్ధం చేయలేక ద్వారకలో వెళ్ళి నగరాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇంకా అనేకమైన లీలలు ఉన్నాయి. ఏమిటి కృష్ణుడి యొక్క గోపబాలు వీళ్ళందరినీ కూడా, వీటన్నిటిని కూడా బ్రహ్మ దొంగిలిస్తాడు, అంటే దొంగిలించడం అంటే దాచిపెడతాడు అనమాట. అదేవిధంగా కృష్ణుడు నిజంగా భగవంతుడైతే అసలు యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది, అతను అనుకుంటే అన్నిటినీ అందరినీ ఎవరినైనా కూడా చంపొచ్చు కదా, చాలామంది అంటుంటారు. కురుక్షేత్ర యుద్ధంలో అనేక మందిని చంపడం జరిగింది అర్జునుడి ద్వారా. మరి నిజంగా కృష్ణుడు భగవంతుడైతే కేవలం అనుకోవడం ద్వారా, అంటే మనసులో అనుకోవడం ద్వారా వాళ్ళందరినీ కూడా చంపగలడు. కానీ కృష్ణుడు భక్తులకు ఆనందం ఇవ్వడం కోసం తను స్వయంగా వస్తాడనమాట. తను స్వయంగా వచ్చి కావాలంటే హిరణ్యకశిపుని చంపగలడు కేవలం మనసులో అనుకోవడం ద్వారా, హిరణ్యకశిపుడు వెంటనే చనిపోతాడు. కానీ ప్రహ్లాదుడికి ఆనందం ఇవ్వడం కోసం కృష్ణుడు నేరుగా నరసింహస్వామి రూపంలో వచ్చాడు. అదేవిధంగా అనేకమైన లీలలు, ఇవన్నీ కూడా ఎవరైతే భక్త్యా మామ అభిజానాది, భక్తి ద్వారానే అర్థం చేసుకోగలరు ఇవన్నీ లీలలు. అంతేగాని కేవలం వేదాలు చదవడం ద్వారా, యోగాసనాలు వేయడం ద్వారానో లేదా ధ్యానము ఇంకేదో చేయడం వలన కృష్ణుని మనం అర్థం చేసుకోలేము. అదేవిధంగా కృష్ణుడి యొక్క లీలలను కూడా. అందువల్లనే మనకి ఆచార్యులు ఇవన్నీ మనకి తెలియజేయడం కోసం అనేక వాటితో మనకి ఉపమానాలతోటి వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా కృష్ణుడి యొక్క రూపం చూసినట్లయితే శ్యామసుందర రూపం, మనం అనుకుంటాం కృష్ణుడు నల్లగా ఉంటాడు అని, నిజానికి కృష్ణుడి రూపం నలుపు కాదు, అది శ్యామసుందరం. అది భౌతిక ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు ఆ రంగు, అది కేవలం ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంది. కానీ మనకు అర్థం కావడం కోసం శ్యామం అంటే ఏదైతే తొలకరిలో వచ్చే మేఘం ఉంటుందో ఆ మేఘం వర్ణానికి పోలి ఉంటాడు కృష్ణుడు అని చెప్పబడుతుంది. నిజానికి అలాగనే ఉంటాడా అంటే నిజానికి అలానే ఉండడు. ఎందువలన ఇవన్నీ కూడా భౌతికమైనవి, అంటే భౌతికమైన రంగులాగా ఉంటాడా కృష్ణుడు అంటే లేడు. ఎందువలన కృష్ణుడి యొక్క రూపం దివ్యమైంది, సచ్చిదానంద విగ్రహం, అదంతా కూడా ఆధ్యాత్మికమైంది. మరి ఏ విధంగా మనం భౌతికమైన వాటితో పోల్చి చెప్పగలమంటే కేవలం మన మనస్సుకి ఈ చాలా సంకుచితమైన బుద్ధి, చాలా చిన్నదైన మన మేధస్సుకి అర్థం కావడం కోసం వీటిని ఈ భౌతికమైన వాటితో పోలుస్తూ మనకు చెప్పడం జరుగుతుంది. కానీ నిజానికి కృష్ణుడు అలానే ఉండడు. అదేవిధంగా మనం ఏమని చెప్తాం, ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుందంటే ఇది భౌతిక ప్రపంచం అనేది ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతిబింబం లాంటిది, వికృత రూపంలో ప్రతిబింబం. ఇక్కడ చేసేవన్నీ కూడాను మనకి దుఃఖాన్ని ఇస్తాయి, అక్కడ అన్నీ ఆనందాన్ని ఇస్తాయి. అలా అని ప్రతి ఒక్కటి ఇక్కడ ఎలా జరుగుతుందో అలానే జరుగుతుందో అక్కడంటే కాదు, అది ఇక్కడ అంతా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జరిగేవి ఇలా ఉన్నా కానీ వాటి యొక్క ఫలితం ఏంటి, దివ్యమైన ఆనందం, ఇక్కడ ఫలితం దుఃఖం. కానీ ఇక్కడంతా మన ఇంద్రియ భోగం కోసం, అక్కడ అన్నీ కూడా కృష్ణుడి ఇంద్రియ భోగం కోసం చేస్తాం. వీటిని ఎలా అర్థం చేసుకోగలం, మనమేమనుకుంటాం ఇక్కడ అందరూ ఎలా అయితే భార్యాబిడ్డలు ఎలా ఉన్నారో అక్కడ కూడా ఇలానే ఉంటారు, ఇలాగనే వాళ్ళు కూడా సంసారం చేస్తూ ఉంటారంటే ఉండరు అలాగా. అక్కడ చేసే పనులన్నీ కూడా కృష్ణుడి ఆనందం కోసం జరుగుతాయి, అక్కడ కూడా అన్నీ ఇలానే ఉంటాయి, అంటే భార్య పిల్లలు అన్నీ అనేక నగరాలు ఇవన్నీ ఉంటాయి కృష్ణుడి లోకంలో కూడా. కానీ అవన్నీ కూడా కృష్ణుని ఆనందం కోసం ఉంటాయి, ప్రతి వస్తువు కూడా, ప్రతి జంతువు, ప్రతి వ్యక్తి చెట్టు, ప్రతి ఆవు గోవు అన్నీ, ప్రతి ఒక్కటి కూడాను అక్కడ కృష్ణుని ఆనందం కోసమే ఉంటాయి. వేరొకటి ఆలోచన అనేది ఉండదు ఎవరి హృదయంలో కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ హృదయంలో నేను నాది, నేను నాది, నేను ఎలా ఆనందించాలి, నేను ఎలా భోగించాలి, నేను ఎలాగ పెద్దవాడిని అవ్వాలి, నేను ఎలాగ గొప్పవాడిని అవ్వాలి అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడాను ఏదైతే శాస్త్రంలో మనకు అనేక చోట్ల కనబడుతుంది, ఇవన్నీ ఏదైతే ఉపమానాలు అంటే ఉదాహరణలు, కృష్ణుడిని వర్ణించడం, కృష్ణు యొక్క లీలల్ని కానీ వీటన్నిటిని వర్ణించడం ఏదైతే ఉందో, ఇది కేవలం మన మనసుకు అర్థం కావడం కోసం ఈ విధంగా వివరించేది. కానీ నిజానికి ఇలాగనే ఉంది కృష్ణుడి యొక్క రూపం, ఇలాంటివే కృష్ణుని లీలలు అనేది మనం ఎప్పుడు అనుకోకూడదు. అవి నిజమైన లీలలు మనకు ఎప్పుడు అర్థమవుతాయి, ఎప్పుడైతే మనం హృదయం శుద్ధి పొందుతుందో, భక్తిలో పరిపక్వత చెంది శుద్ధ భక్తులు అవుతూ ఉంటారు భక్తుడు, ఆ విధంగా అతను ముందరకెళ్లే కొలిది భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలనే ఒకదాని తర్వాత ఒకటి వ్యక్తమవుతూ ఉంటాయి అతని యొక్క హృదయంలో, భక్తుడి యొక్క హృదయంలో. ఆ విధంగానే అర్థం చేసుకోగలం. అంతేగాని కేవలం వినడం ద్వారానో, కేవలం లేదా ఇప్పుడు ఈ రోజుల్లో మనం కృష్ణుని యొక్క లీలలు మనం అనేక వీడియోలు చూస్తున్నాం, వాటి ద్వారానో కృష్ణుని పూర్తిగా నిజంగా అర్థం చేసుకోలేం. కేవలం సేవ ద్వారా, ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువుని సేవిస్తూ ఆయన ఇచ్చిన ఉపదేశాలను ఆచరిస్తూ ఉండడం ద్వారా మనం కృష్ణుని అర్థం చేసుకోగలం. అంతేగాని మన యొక్క బుద్ధి మేధస్సు ద్వారా, మన యొక్క తెలివితేటలను ఉపయోగించో, తర్కం ఉపయోగించో, శాస్త్రం చదివో కృష్ణుని అర్థమైపోతాడంటే అది మూర్ఖత్వం. కాబట్టి మనం మన యొక్క శక్తి, మన యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పనికిరావు కృష్ణుని అర్థం చేసుకోవడంలో? కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు విభు, అంత అనంతమైన వాడు, అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం, అనంతమైన రూపాలు, అనంతమైన తెలివితేటలు, షడైశ్వర్య సంపూర్ణుడు, ఆరు రకాల ఐశ్వర్యం పూర్తిగా ఉంది. మరి ఈ ఆరు రకాల ఐశ్వర్యం పూర్తిగా ప్రతి ఒక్కటి అతని యొక్క అధీనంలో ఉన్నప్పుడు మన చేతుల్లో మన దగ్గర ఉన్నది చాలా కొద్దిపాటి ఐశ్వర్యం ఏదైనా ఉంటే, అది తెలివితేటలు కానీ ఇవన్నీ జ్ఞానం కానీ సంపద కానీ, మరి ఇంత కొద్దిపాటితోటి అంత అనంతమైన దాన్ని ఎలా అర్థం చేసుకోగలం? అది ఎప్పటికీ జరగదు. ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో వాళ్ళు వినయంతో ఉండగలరు. ఎప్పుడైతే వినయ విధేయతలు వస్తాయో మనం హరినామం చేయడానికి మనం సేవ ఉన్ముఖులం అవుతాం, చేయడానికి అర్హులం అవుతాం. లేదంటే నిజమైన హరినామాన్ని ఎప్పుడూ చేయలేం. ఊరికే నోటితో అనొచ్చు హరే కృష్ణ కానీ వినయ విధేయతలతో చేసే నామం ఏదైతే ఉందో అది మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, అది నిజానికి కృష్ణుడి ఆనందాన్ని ఇస్తుంది. ఎందువల్లంటే మనం మన యొక్క స్థితిని తెలుసుకున్నాం. ఏమిటి, మనం కేవలం ఎందుకు పనికిరాని వాళ్ళం, మనం కేవలం సేవకులమే, మనమేమి అంటే ఈశ్వరులం కాదు, మనమేమి నియంత్రించే వాళ్ళం కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. ఎందువలన అది యొక్క అది మన యొక్క సహజమైన స్థితి. ఏమిటి, మనం కృష్ణుడి యొక్క నిత్య సేవకులం, మనమేమి యజమానులం కాదు, మనం సేవకులం అనేది ఎప్పుడైతే అర్థం చేసుకోగలమో అప్పుడు మనం సంతోషంగా ఉండగలం, అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. తిరిగి మనం కృష్ణుని అర్థం చేసుకోవడానికి కొంచెమైనా ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. మనకి కృష్ణుడు ఎంత అవగాహన ఇస్తాడంటే తన గురించి ఎంతైతే మనకు అవసరమో అంత అవగాహన మనకిస్తాడు. తిరిగి కృష్ణుని చేరుకోవడానికి ఎంతైతే అవసరం, తేషాం సత్వయుక్తానం భ్రజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏనమాం ఉపయాంతితే. ఆ యొక్క బుద్ధియోగం, ఎంతైతే బుద్ధి మనకు అవసరమో కృష్ణుని అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకొని కృష్ణుని చేరుకోవడానికి, అంత బుద్ధిని ఎవరైతే సతతయుక్తానం నిరంతరం కృష్ణుని కీర్తిస్తూ నిరంతరం కృష్ణుని సేవిస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. అంతేగాని శుష్కమైన వేదాంతం, పెద్ద పెద్ద జ్ఞానుల్లో లేదా యోగాసనాలు వేసే యోగులు సిద్ధులు వీళ్ళెవరికి కూడాను కృష్ణుని అర్థం కాదు. వాళ్ళు ఈ భౌతిక సంసారంలో తిరిగి ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తిని వచ్చింది, తిరిగి జన్మిస్తూ మరణిస్తూ మళ్ళీ ఇక్కడే ఉండాల్సిందే. కానీ మహా అంటే కొన్ని సిద్ధులు పొంది కొంతకాలం అనుభవించవచ్చు, కానీ భౌతిక సంసారం దాటి వాళ్ళు ఎవరు వెళ్ళలేరు. ఎవరైతే సతతం కీర్తిస్తారు, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత, ఎవరైతే నిరంతరం నన్ను కీర్తిస్తుంటారో వాళ్ళకే ఈ జ్ఞానం, ఈ బుద్ధి, ఈ అవగాహన అనేది కృష్ణుడు ఇస్తాడు. అంతేగాని ఇతరులు ఎవరికి అది సాధ్యం కాదు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదకి జై.